ప్రేమధార
ప్రేమధార
బైబిలు అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
ఇది యాత్ర గానాను యాత్ర
ఇశ్రాయేలీలను నడిపించాలి, శత్రు సైన్యాలను ఓడించాలి, కనాను దేశాన్ని జయించాలి, గోత్రాల వారిగా ఆ దేశాన్ని పంచాలి. ఇది యెహోషువకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇక వినండి యెహోషువ గ్రంథ ధ్యానాలు.
ప్రియ సోదరీ సోదరులారా, మీరంతా బాగున్నారా? ఈరోజు పాఠానికి సిద్ధంగా ఉన్నారు కదూ? అందరూ తలలు వంచండి, ఒక క్షణకాలం ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరములు గల మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాం. నీవు మాకు అనుగ్రహించిన కృపలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు. జగత్ పునాదికి ముందే క్రీస్తునందు నీవు మమ్మలను ఏర్పరచుకున్నావు. నీ వాక్యాన్ని మాకు అనేక రీతులుగా బోధిస్తున్నావు. పరిశుద్ధాత్మ మమ్ములను అనుదినము సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. మాకు పరలోకమంతటినీ స్వాస్థ్యంగా అనుగ్రహించావు. నిర్మలమైనది వాడబారనిది అయిన పరలోక స్వాస్థ్యము కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. మమ్ములను నీ బిడ్డలనుగా స్వీకరించినందుకు నీకు కృతజ్ఞులం. మా శ్రోతలకు నీవు అనుగ్రహించిన ఆయురారోగ్యములను బట్టి నీకు కృతజ్ఞతలు. మా శ్రోతల అక్కరలు మీరెరుగుదురు. వారి ఆధ్యాత్మిక భౌతిక మానసిక శారీరక అక్కరలను మీ సమృద్ధిలో నుండి తీర్చండి. వారిని మీ కృపలో పెంచండి. మీ విశ్వాస జీవితమందు వారికి పరిపక్వతను అనుగ్రహించండి. బీదలను కనికరించండి. రక్షణ లేని ధనికులను వాక్యము ద్వారా మారుమనస్సునకు నడిపించండి. లేఖనములలోని క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉండగా క్రీస్తే దేవుని కుమారుడని, తండ్రి వద్దకు చేరడానికి ఆయనే మార్గమని ప్రజలు గ్రహించేటట్లు చేయండి. దేశమందు శాంతి భద్రతలు కలిగేటట్లు నీ సంఘము విజ్ఞాపన ప్రార్థనలో ఉజ్జీవపడినట్లు నీ కృప దయచేయి. సువార్తీకరించబడని గ్రామాలెన్నో ఉన్నాయి. అలాంటి మారుమూల స్థలాలలో సువార్తికులు వాక్యము ప్రకటించడానికి మీ ఆత్మ ద్వారా వారిని బలపరచండి. విశ్వాసుల మధ్య ప్రేమ సంబంధాలు వర్ధిల్లునట్లు పరిశుద్ధాత్మ ఉజ్జీవం ప్రసాదించండి. నేటి వాక్య పఠనలో మాకు ఒక నూతన దర్శనం, నూతన దృక్పథం, నూతన కార్యదీక్ష అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈరోజున మనం యెహోషువా గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు, ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువా నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు, రాజులు యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా, దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువా చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువాకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు, అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలు దేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు, వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సుదమ గుమర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో ఎరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు కులాలకు మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిలు యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు. ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి గదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజెరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా. ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువాకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా మన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13:14 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియ శ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 300,000, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను మరి 1, ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13:1 భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13:22 మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము, మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7:45 స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని అనగా సాక్ష్యపు గుడారమును తీసుకొనినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.
బైబిల్ అధ్యయన కార్యక్రమంలో మీరింతవరకు యెహోషువ గ్రంథ ధ్యానాలు వింటూ ఉన్నారు. ఈ ధ్యానాలు మీ అనుదిన ఆత్మీయ జీవిత యాత్రకు సహాయపడగలమని భావిస్తున్నాం. ఈ ధ్యానాల ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలు మేలులు ఈరోజే మాతో పంచుకుంటారుగా. మా అడ్రస్: ప్రేమధార విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 5,17. అడ్రస్ మరోసారి: ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17.